ముందు గోవులకు శుభం కలగాలి, వేదం చదువుకున్న విప్రులకు శుభం కలగాలి, ఆ తర్వాత లోకానాం ఏ విసంగత, ఈ లోకంలో ఉన్న మహాత్ములందరికీ శుభం కలగాలి. సమస్త లోకాః సుఖినో భవంతు. రాముడికి విజయం కలగాలి, ఈ రాక్షసులు ఈ పులస్త్య వంశానికి సంబంధించిన వాళ్ళంతా నశించిపోవాలి అని వాళ్ళంతా జయం కోరుకున్నారు. ఇంతలో అక్కడికి కరుడు అడుగుపెట్టాడు రాముడు ఉన్న చోటికి. కరుడితో పాటు సేనగా పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువుడు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాసుడు, రుధిరాసురుడు, ఇలాంటి 12 మంది వీరులు ఉన్నారు. ఈ 12 మంది వీరులు కరుడికి అంగరక్షకులు. అంగరక్షకుల యొక్క లక్షణం ఏమిటంటే తమ నాయకుడిని కాపాడుకోవాలి. 12 మంది అందుకని నాయకుడికి ముందుకొచ్చారు. ఇదంతా చూశాడు రాముడు, ఉత్పాతాలు చూశాడు. లక్ష్మణ చూసావా, ఉత్పాతములు రాక్షసులు వస్తున్న వైపుకు పోతున్నాయి, అంటే రాక్షసులకి నాశనం తప్పదు, మనకి ఏ కీడు రాదు. ఆకాశంలో ఉన్న మేఘములు రాబోతున్న శత్రువులకు కీడుని, మనకి విజయాన్ని సూచిస్తున్నాయి. నువ్వు తక్షణం ఒక పని చెయ్యాలి, రాక్షసులకి మరణం తప్పదు లేదా పారిపోవడం తప్పదు. ఇప్పుడు నేను ఆ వస్తున్న వాళ్ళతో యుద్ధం చేస్తాను. అదిగో ఇప్పటికే మనకి దగ్గరకు వచ్చారు ఆ శత్రువులు. వాళ్ళు ఇక్కడికి వస్తే సీతకి కొంచెం కష్టం కలగవచ్చు, భయం కలగవచ్చు, లేదా వాళ్ళు వేసే ఆయుధాలు సీతకి తగలవచ్చు. ఈ దగ్గరలో ఒక కొండ గుహ ఉన్నది, ఆ గుహకి ముందు చెట్లు అడ్డంగా ఉంటాయి. నువ్వు ఆ గుహ దగ్గరికి నీ వదినని తీసుకుని వెళ్ళి నిలబడు. సౌమిత్రి, నేను చెప్పాను, నువ్వు అక్కడికి వెళ్ళు. నాకు తెలుసు నువ్వు ఒక్కడమే వెళ్ళని చంపగలవు, నాకు సాయం చెయ్యాలని కోరుతున్నావు, అందుకే నీకు అవకాశం ఇవ్వడం లేదు. నువ్వు భవిష్యత్తులో యుద్ధం చెద్దు కానీ. ఈ లక్ష్మణుడు, అన్నయ్య నీకెందుకు శ్రమ, నువ్వే వదినని తీసుకుని అక్కడికి వెళ్ళు, నేను యుద్ధం చేస్తాను అంటాడేమోనని తమ్ముడి మీద ఉన్న ప్రేమతో ఆయన ఏమంటున్నాడు తెలుసా, శాసితో మమ పాదాభ్యాం, నా పాదాల మీద ఒట్టు వెళ్ళిపోవాలంట. రాముడి పాదాల మీద ఒట్టెట్టుకుంటే ఇంకా లక్ష్మణుడు యుద్ధం చేస్తాడండి, లేకపోతే లక్ష్మణుడు బతిమాలుతాడు, నేనే యుద్ధం చేస్తాను, వాళ్ళందరి సంగతి నాకు వదిలేయి అంటాడు. అందుకని నీవు సీతని వెంట పెట్టుకుని వెళ్ళు, ఇదిగో నా పాదాల మీద ఒట్టు పెట్టుకో వెళ్ళు అన్నట్ట. ఇంకా అస్సలు లక్ష్మణుడు మారు మాట మాట్లాడటం, రాముడి పాదాలు ఉన్నాయే వాటి మీద ఒట్టు అంటే అది బ్రహ్మాస్త్రం కంటే గొప్పది. వెంటనే లక్ష్మణుడు ధనుర్బాణాలు తీసుకుని ఖడ్గం తీసుకుని ఆ దగ్గరలో ఉన్న గుహ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మణుడు ఉండగా ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్ళగలరు, ఏగ కూడా వెళ్ళలేదు. ఇంకా రాముడైనా శత్రువుల్ని కనికరిస్తాడేమో కానీ సీత జోలికి రాముడి జోలికి వచ్చే శత్రువుల్ని లక్ష్మణుడు పొరపాటును కూడా కనికరించడు. ఇప్పుడు రామచంద్రుడు ఈ రాక్షసులకు అభిముఖంగా వెళ్ళాడు. ఒరే రాక్షసులారా, ఇదిగో మీ సంగతి చూస్తాను అన్నట్టుగా కోదండం ముచ్చుకెళ్ళాడు. రాముడి దగ్గర ఒక్క కోదండం కాదండోయ్, మొదట్లో ఆయన అడవికి వచ్చేటప్పుడు ఒక విల్లు తీసుకొచ్చాడని చెప్పాం కదా, ఆ విల్లు అక్షయ తుణీరాలు ఉన్నాయి. ఇందాక ఇంత పూర్వం నిన్నటి రోజుల్లో మనం చెప్పుకున్నాం ఏమని, అగస్త్య మహర్షి దగ్గరికి వెళితే అగస్త్యుడు వైష్ణవమనే ధనుస్సు ఇచ్చాడు. ఆ వైష్ణవ ధనుస్సు, అక్షయ తుణీరాలు, ఆయన ఇచ్చిన ఖడ్గం అవేవిని ఉన్నాయి, అవన్నీ తీసుకుని వచ్చాట. ఈలోపు ఆకాశంలో ఉన్న ఋషులు ఎవరెవరు, వాళ్ళు భృగు మహర్షి లాంటి వాళ్ళు, వాళ్ళంతా చేరారు అక్కడికి. భృగువు కూడా చేరాడు అక్కడికి, బ్రహ్మర్షులు చేరారు. వాళ్ళందరూ అంటున్నారు, స్వస్తి గో బ్రాహ్మణేభ్యోస్తు లోకానాం ఏభి సంగతాః, గోమాతలకు శుభం కలుగ్గాక, బ్రాహ్మణోత్తములకు శుభం కలుగ్గాక, లోకక్షేమం కోరుకునే వాళ్ళందరికీ శుభం కలుగ్గాక, చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు పూర్వం రాక్షసుల్ని సంహరించాడు. పూర్వం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో రాక్షసుల్ని యుద్ధరంగంలో సంహరించాడు. అలాగే ఈనాడు రామచంద్రుడు ఈ పులస్త్య వంశజుల్ని చంపుగాక. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మాటలు. మళ్ళీ పూర్వం శ్రీ మహావిష్ణువు చక్రం ధరించి రాక్షసుల్ని సంహరించాడు, అలాగే రాముడు ఈ రాక్షసుల్ని చంపుగాక. అంతేగాని ఆ విష్ణువే రాముడు అన్నలే చూసారా, అనకూడదు అంటే రహస్యం బయటపడుతుంది. అందుకని టెక్నిక్గా విష్ణువే రాముడని వాళ్ళకి తెలుసు, తెలిసినా ఎక్కడ బయటపడకుండా గుంభనంగా అంటున్నారన్నమాట. పూర్వం శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రంతో రాక్షసుల్ని సంహరించి విజయం పొందాడు, ఈనాడు రామచంద్రుడు కూడా తన బాణములతో ఈ రాక్షసుల్ని సంహరించి విజయం పొందుగాక. అంతే అదనమాట మహాత్ముల యొక్క వాక్కు. ఎక్కడ వాక్కులు ఇతరులకు దొరకకూడదు. అందరికీ క్లూ ఇచ్చేసి, అందరికీ మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో రికార్డులు చేసి వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకి పిలకి ఇచ్చేస్తే మనం ఎలా బతుకుతాం? మన పిలకి అవతల వాడికి అందకుండా జాగ్రత్తగా ఉండాలి. అది తెలివైన వాడు చేసే పని. ఋషుల దగ్గర మనం అవి నేర్చుకోవాలి. అమాయకంగా అన్నీ బయటపడిపోతే రేపు పొద్దున మన బతికి ఏమవుతుందో తెలుసుకోవాలి. ఈ విధంగా వాళ్ళు పరస్పరం పదే పదే అనుకుంటూ ఉన్నారు. 14,000 మంది రాక్షసులు ఏళ్ల తరబడి ఇక్కడ ఎంతోమందిని చీల్చి చెండాడి తినేశారు. రాముడు చూస్తే ఒంటరిగా ఉన్నాడు. ఈ ఒంటరి వాడు వీళ్ళతో యుద్ధం చేస్తాడా అని కొంచెం అంత ఎక్కువ మహిమ లేని ఋషులు అనుకున్నారు. ఋషుల్లో కూడా అందరికీ మహామహిమ ఉండదుగా. కొందరు అప్పుడప్పుడే తపస్సు మొదలుపెట్టిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏమనుకున్నారన్నమాట, పాపం రాముడు చూస్తే ఒక్కడు ఎంతో వీరుడే కాదనను, ఎంత వీరుడైనా 14,000 మందిని ఆరితేరిపోయిన వాళ్ళని, మానవ మాంస భక్షణ చేసేవాళ్ళని చంపగలడా అనుకుంటున్నారు కొందరు. ఈలోపు రామచంద్రుడు ధనుస్సు పుచ్చుకుని నిలబడ్డాడు అక్కడ. అది చూడడానికి ఎలా ఉందో తెలుసా? పూర్వం పినాకము అనే ధనుస్సుని పుచ్చుకొని, శూలం పుచ్చుకొని ప్రళయకాల రుద్రుడు త్రిపురాసుర సంహారానికి వచ్చినట్టుగా ఉందట. అంటే త్రిపురాసురులు నాశనం అయ్యారు, వీళ్ళు నాశనం అవుతారు, ఈయన రుద్రుడిలా ప్రవర్తిస్తాడు అని వాడు ఉద్దేశం అన్నమాట. ఇక ఈ రాక్షసులు హుషారుగా ముందుకు వచ్చేసారు. ఈ రాముడిని నేను చంపేస్తానని ఒకడు, మెడ విరుస్తానని ఒకడు, గిల్లేస్తానని ఒకడు అరవడం మొదలుపెట్టారు. గిల్లుడు అయ్యేలోపు అలా అరుస్తారులేండి. ఇంతలో రామచంద్రుడు తీవ్రమైన బాణములు వాళ్ళకేసి విడిచిపెట్టాడు. వాళ్ళలో కొందరు పరిగెత్తారు, కొందరు చచ్చారు. ఆ సమయంలో రాముడు యుద్ధానికి వచ్చే ముందు ఏం చేశాడంటే, వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు బాణాలు వేస్తారు కదా, ఈ బాణాల వల్ల గాయాలు అవుతాయని కవచం కూడా ధరించాడు. రాముడు యుద్ధానికి వచ్చేటప్పుడు ధరించే ఒక దివ్య కవచం ఒకటి ఉంటుంది. నిజానికి ఆయన అడవికి వచ్చినప్పుడు కవచం తెచ్చుకోలేదు, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆయన ధనుస్సు అవి తెచ్చుకున్నాడు కానీ కవచం తెచ్చుకోలేదు. ఇప్పుడు ఇక్కడ కవచం ధరించాడంటారే, ఈ కవచం అగస్త్య మహర్షి ఇచ్చాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అగస్త్యుడు వైష్ణవ ధనుస్సు, అక్షయ తూణీరాలు, గొప్ప కవచం ఇవన్నీ ఇచ్చినట్టుగా స్కాంద పురాణం చెబుతుంది. అందువల్ల ఇక్కడ మనకి రాముడికి కవచం ఎలా వచ్చిందని తెలుసుకోవాలి. అందుకే రాముడు కవచమును ధరించాడని సుస్పష్టంగా 37వ పద్యం శ్లోకంలో చెప్పారు. తత్కార్వకై ఆభరణై ధ్వజైశ్చ తై వర్మభిశ్చ అగ్ని. వర్మ అంటే కవచం, కవచం కూడా ధరించాడు. ఇలా ధరించగానే ముందు కరుడు రథం ముందుకు పానిమ్మన్నాడు. కరుడి కంటే ముందే కరుడు ముందుకెడుతూ ఉంటే ఆయన వెనక్కి తోసి శానగామి బయటకు వచ్చాట. రాముడు 2 బాణాలతో శానగామిని నరికి అవతల పారేశాడు. ఆ వెనకాతల వాడి సోదరుడు వచ్చాడు, వాడి తలని అర్ధచంద్రాకారపు బాణంతో నరికి పారేశాడు. అప్పుడు వాళ్ళు ఒకేసారి 10,000 బాణములు రాముడి మీదకు విడిచిపెట్టారు. ఈ బాణములన్నీ రాముడికి గుచ్చుకొని రాముడి శరీరం నుంచి నెత్తురు బయటకు వచ్చింది. కవచం ఉన్నా కూడా బాణాలు గుచ్చుకొని నెత్తురు వచ్చిందిట. ఆ నెత్తురుతో రాముడు చూడటానికి విచిత్రంగా కనబడ్డాడు. నల్లని మేఘం వంటి ఆకారం కలిగిన రాముడి శరీరం నుంచి రక్తం వస్తూ ఉంటే మోదుగు చెట్టు పూచినట్టుందిట. అలా ఉన్నాడు రాముడు. అప్పుడు రాముడు విజృంభించి తీవ్రమైన బాణములు విడిచిపెట్టాడు. అసలు ఆయన ఎప్పుడు బాణం తీస్తున్నాడో, బాణం ఎప్పుడు తీసి ధనుస్సుకి సంధిస్తున్నాడో, విడిచిపెడుతున్నాడో ఎవ్వరికి అర్థం కావడం లేదు, కనబడ్డల్లా. ఇప్పుడు మనం బాణం తీసామంటే ఈ బాణం తీయడం కనబడుతుంది, ధనుస్సుకి ఎక్కువ పెట్టడం కనబడుతుంది. కానీ ఇక్కడ ధనుస్సు గిర్రం తిరుగుతోందా అన్నట్టుగా ఉందట. చక్రం ఏదో రంగుల రత్నంలో చక్రం తిరిగినట్టుగా ధనుస్సు తిరుగుతూనే ఉన్నది. రాముడు ఒక కాలు ముందుకు పెడతాడు, ఒక కాలు వెనక్కి పెడతాడు, వృత్తంగా తిరుగుతాడు. బాణం ఎక్కువ పెడుతున్నాడు లేదో తెలియదు, బాణాలు మాత్రం వచ్చి పడిపోతున్నాయి, వర్షంలో పడ్డాయి మీదకి. రాక్షసుల యొక్క కవచములు తెగిపోయాయి, ధనుస్సులు విరిగిపోయాయి, వాళ్ళ యొక్క కాళ్ళు, చేతులు, ముక్కులు, కళ్ళు సమస్తం తెగిపోయాయి, చెవులు డప్పులు ఊడి కింద పడిపోతున్నాయి, కొంతమందికి అయితే కళ్ళు పోయాయి, కొంతమందికి పళ్ళు ఊడిపోయాయి, కొంతమందికి పొట్టలు చీరుగుపోయాయి. ఈ విధంగా రాక్షసులు నిమేష మాత్రంలో ముక్కలు ముక్కలై చచ్చిపోయారు. చావగా మిగిలిన వాళ్ళు కరుడి వెనకాతలకు వెళ్ళిపోయారు. బాబోయ్ బాబోయ్ రక్షించని, ఏదో ముందుకు దూరి పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు వెనక్కి పరిగెత్తారు. అది చూచాడు దోషణుడు. ఈ దోషణుడు సేనాధిపతి కరుడికి సోదరుడు కూడా అవుతాడు. వాడు మహాబలశాలుడైన 2 రాక్షసుల్ని వెంట పెట్టుకుని ముందుకు వచ్చాడు. వాడి చేతిలో పెద్ద పరిఘ ఉన్నది. ఆ పరిఘ పుచ్చుకొని రాముడి మీదకి దూకాట. రాముడు అమాంతంగా వాడి మీదకి బాణం కొట్టాడు. ఈ బాణములు వాడి శరీరాన్ని గుచ్చుకుంటున్న వాడు చలించకుండా ముందుకు వస్తున్నాడు. ఇంతలో వాణ్ణి వెనక్కి నెట్టి వాడి సైనికులు ముందుకు వచ్చారు. వాడి బాణములతో వాడి సైనికుల యొక్క చేతులు కాళ్ళు నరికి పారేశాడు. ఆయన వాళ్ళలో కొంతమంది రాళ్ళు వర్షం కింద కురిపించారు, కొందరు చెట్లు కురిపించారు. ఆ చెట్లు రాళ్ళు రాముడి మీదకి వచ్చేలోపే రాముడి బాణములు తెగి ఇంతెంతెంత ముక్కలైపోయాయి, తుత్తునీయులైపోయాయి. ఒక్కొక్కప్పుడు ఏ తిరగల రాయిలోనో బియ్యం వేసి విసురుతూ ఉంటే బియ్యం ఎలా అయితే ముక్కలు ముక్కలైపోయి పిండైపోతాయో అలా రాక్షసులు వేసే ఆయుధములు రాళ్ళు చెట్లు అన్నీ తునాతునకలైపోవడం మొదలుపెట్టాయి. అప్పుడు సేనాధిపతి దూషణుడు క్రుద్ధుడైపోయాడు, అగ్రహోదగ్రుడైపోయాడు. వాడు పరిగ పక్కన పెట్టి ఒక ధనుస్సు ఎత్తుకున్నాడు. పిడుగుల్లాంటి 5 బాణములు రాముడి మీదకి వేశాడు. రాముడు వాటిని 4 బాణాలతో నరికేశాడు. మళ్ళీ 4 బాణములతో వాడి రథానికి ఉన్న గుర్రములు కూల్చాడు. ఒక బాణంతో వాడి సారథిని చంపేశాడు. అప్పుడు వాడు పెద్ద ఇనప గడియ ఇందాక చెప్పిన పరిగ తీసుకుని గిర్రును తిప్పి రాముడి మీదకి విసరబోయాడు. అప్పుడు రాముడు 2 తీవ్ర బాణములతో భుజములు మొదలంట నరికేశాట. ఈ భుజాలు మొత్తం పూర్తిగా తెగిపోయి కింద పడ్డాయి. అప్పుడు ఏమైంది, వాడి చేతిలో ఉన్న ఆ ఇనప గడియ కూడా నేల మీద పడిపోయింది. గడియ పట్టుకున్నటువంటి చెయ్యి ఢామ్ అనే శబ్దంతో కుప్పకూలిపోయింది. నేల మీద వాడి చేతులు, చేతిలో ఉన్న గడియ పడగానే అక్కడున్న బండరాళ్ళు తునాతునకలు పిండి పిండి అయిపోయాయి. ఆ చేతులు బలమైనవి, ఆ చేతిలో ఉన్న ఇనప గుడియ కూడా అటువంటిది, అందువల్ల తుక్కు తుక్కు అయిపోయాయి. వాడి చెయ్యిట కింద పడుతూ ఉంటే ఇంద్రధ్వజంలో ఉందన్నారు. ఇంద్రుడికి యొక్క ధ్వజం చాలా పెద్దది, అలా ధ్వజం పడినట్టుగా పడిపోయింది. ఆ తర్వాత 2 చేతులు తెగిపోవడంతో వాడు ఊపిరి ఆగిపోయింది, చచ్చి కింద పడ్డాడు. ఇంకా వాడు తల నరకవలసిన అవసరం లేకుండా మొదలంట చేతులు తెగ్గానే రక్తస్రావమై కొట్టుకు చచ్చిపోయాడు. వాడు దంతములు విరిగిపోయిన మదపుటేనుగు ఇక ఎక్కువసేపు బతకదు, అలాగే వాడు చచ్చిపోయాడు. ఈ విధంగా దోషణుడు చావగానే సమస్త ప్రాణులు జై హో రామ అన్నారు. దోషణుడు చావగానే మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి అని పేరు కలిగిన 3 సేనానాయకులు వచ్చారు. వాళ్ళకి చావు దగ్గర పడి రాముడి మీదకి దూకారు. వాళ్ళల్లో ఒకడు పెద్ద కత్తి పుచ్చుకున్నాడు, విచ్చుకత్తి. ఒకడు సోలం పుచ్చుకున్నాడు, ఒకడు గండ్రగొడ్డలు పట్టుకున్నాడు. రాముడు వాళ్ళ ఆయుధాలు నరికి వాళ్ళని కూడా తలలు తెగ్గొట్టి కింద పారవేసి చంపేశాడు. ఆ తర్వాత శ్యానగామిని చంపాడు, పృథుగ్రీవుణ్ణి చంపాడు, యజ్ఞశత్రువుని చంపాడు, స్థూలకర్ణుణ్ణి చంపాడు. 8 మంది మహావీరులు నేలపాలయ్యారు. ఇలా ఒకసారి 12 మంది, ఒకసారి 8 మంది, కొంతసారి కొన్నిసార్లు 10 మంది ఇలా వాళ్ళని చంపి పారేశాడు. ఈ చంపడంలో కూడా తమాషాట. ఓ 100 మంది వచ్చారనుకోండి, అప్పుడు 100 బాణములు ఒకేసారి సంధించి కొడితే ఈ 100 బాణాలు వాళ్ళు గుచ్చుకుని వెళ్ళిపోయేవి. 1000 మంది వస్తే 1000 బాణాలు కొట్టాడు, 10 మంది వస్తే 10 బాణాలు వేశాడు. మొత్తం 14,000 మంది రాక్షసులు వాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు కదా. 14,000 అంటే మాట్లాడండి, వాళ్ళు రాక్షసులు, మహాకళేబరులు. వాళ్ళల్లో 10,000 మంది అప్పటికి చచ్చిపోయారు రాముడి చేతిలో. అప్పుడు ఈ కరుడి యొక్క సోదరుడు త్రిశిరుడు అని ఒకడున్నాడు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, కరుడు, దోషణుడు, త్రిశిరుడు ఈ 3 నిజానికి రాక్షసులు కాదు పుట్టుకతో. వీళ్ళు యాజ్ఞవల్కుడి యొక్క కొడుకులు. మీరు చూడండి ఒకసారి పురాణాలు, అలాగే గోవిందరాజ వ్యాఖ్య చదవండి. యాజ్ఞవల్క్య మహర్షి యొక్క కుమారుడు ఆయన. ఒకప్పుడు ఈ 3 కొడుకుల్ని పిలిచి ఏదన్నా చెయ్యండి, ఎప్పుడూ శివద్వేషం పెట్టుకోకండి అన్నాడు. శివుణ్ణి ద్వేషించండి, శివనింద వల్ల నశించిపోతారు అంటే ఈ 3 మూర్ఖులై శివుడి మీదకి వెళ్ళారు, శివుడికి కోపం తెప్పించారు. పెద్ద కథ కాబట్టి అదంతా మనకి ఇక్కడ అనవసరం. పురాణాల్లో అవన్నీ చెప్పుకొస్తే ఈ రామాయణం ఇంకో ఏడాది అడుగుతున్నారు. అందువల్ల శివుడి యొక్క నింద చేస్తే శివుడికి ఆగ్రహం కలిగి రాక్షసులై పుట్టండి అన్నాడు. వాడు 3 రాక్షసులై, మరి మాకు శాప విముక్తి ఏమిటి అంటే రాముడి మీద యుద్ధానికి కడతారు, మీరు శివద్వేషం కలిగిన వాళ్ళు విష్ణువు చేతులు తెస్తే కానీ పాపాత్ములు విముక్తి కారట. శివుణ్ణి తిడితే విష్ణువు చంపుతాడు, విష్ణువుని తిడితే శివుడు చంపుతాడు. మీరు ఎక్కడ చూడండి, నేను చెప్పాను కాదు కానీ కొంచెం మీరు ఫ్లాష్ బ్యాక్లో కడితే విష్ణువు లేడు, విష్ణువు యొక్క ఆలయం కూలగొడతాం అన్నవాళ్ళందరూ శివుడి చేతిలో తెస్తారు. ఒకవేళ శివుణ్ణి బాగా తిడితే విష్ణువు చేతిలో తెస్తారు. అందువల్ల ఎప్పుడు కూడా జ్ఞానులు శివకేశవులిద్దరికీ పక్షపాతంతో, మన పక్షపాతంతో భేదం అంటగట్టి నింద చేయకూడదు. శివకేశవులకి అభేదతత్వం పాటించిన వాళ్ళంతా బాగుపడతారు. లేకపోతే ఎంత గొప్ప తపస్సు చేసినా శివుణ్ణి తిట్టిన వాడు ఎవడో బాగుపడ్డాడు, విష్ణువుని తిట్టిన వాడు ఎవడో బాగుపడ్డాడు.
అందుకే ఎక్కడికక్కడ పురాణాల్లో రాముడు యుద్ధం చేస్తుంటే రుద్రుడిలో ఉన్నాడన్నారు. అవునా? అంటే వాల్మీకి కంటే మనం ఏమన్నా పెద్ద గొప్పవాడమా? వాల్మీకే రుద్రుడితో పోల్చాడు. అలాగే రుద్రుడు యుద్ధం చేస్తుంటే విష్ణువుతో పోలుస్తాడు. ఇవన్నీ తెలుసుకోవాలి. శివుడు విష్ణువుని పూజిస్తాడు, విష్ణువు శివుణ్ణి తలుచుకుంటాడు. ఇవన్నీ ఆ మహానుభావులు చేసే ఒక గొప్ప లీల. ఆ ఇద్దరిది ఒకటే తత్వం ఉన్నది, ఒకటే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు. అందువల్ల వాళ్ళు రాక్షసులే పుట్టి చివరికి శాపవశాత్తు మళ్ళీ ఆ శాప ప్రభావం నుంచి విముక్తి పొందడానికి రాముడి చేతిలో తెచ్చారన్నమాట. ఇప్పుడు ఈ త్రిశూరుడు మూడు తలలు కలిగిన వాడు. వాడికి మూడు తలలు ఉంటాయి, అందుకే త్రిశూరుడు అన్నారు. వాడు మంచి కంచరగాడిదలు పూంచిన రథం మీద రాముడి మీదకి యుద్ధానికి వచ్చాడు. శివుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం వాడి దగ్గర ఉందట, త్రిశూరుడి దగ్గర. ఆ బాణాన్ని రాముడి నుదుటి కొట్టాడు. బాణం రాముడి నుదుటికి దిగిపోయింది. అప్పుడు రాముడి నుదుటి నుంచి రక్తం వస్తూ ఉంటే చూడడానికి ఎవరన్నా తిలకం దిద్దినట్టుందిట. అంటే వాడు ఎంత గట్టిగా బాణం కొట్టాడో ఆలోచించండి. రాముడి మీదకి వాడు బాణం కొట్టాడు. ఆ బాణం నుదుటి దిగింది, దిగ్గానే గాయమై నెత్తురు వచ్చింది. ఆ నెత్తురు చూడడానికి తిలకం దిద్దినట్టుందిట. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వాడు. ఆ బాణం తీసి పక్కన పారేశాడు. మరో నాలుగు బాణాలతోటి వాడిని కొట్టాడు. వాడు కూడా ఘోర యుద్ధం చేశాడు. అప్పుడు ఇద్దరికీ మధ్యలో మహాయుద్ధం జరిగింది. చివరికి రామచంద్రుడు వాడి ధనుస్సు పగలగొట్టాడు, వాడి తలలు నరికి పారేశాడు. మూడు తలలు నేల మీద పడ్డాయి. ఈ విధంగా రాముడి చేతిలో చచ్చి త్రిశూరుడు తిరిగి శాప విముక్తి పొందాడు. ఇంత పూర్వమే దూషణుడు చచ్చి వాడు శాప విముక్తి పొందాడు. యుద్ధభూమిలో రాక్షసులు చచ్చిపోయి కళ్ళ ముందు సోదరుడు దూషణుడు త్రిశూరుడు చచ్చిపోవడంతో కరుడు పళ్ళు పటపట కొరికాడు. భయం కూడా కలిగింది టండే వాడు. వాడు కూడా త్రాసహ దృష్ట్వా రామస్య విక్రమం, రాముడి పరాక్రమం చూశాక వాడు భయపడ్డాడు. ఊరికే మొండిగా అలా వాగుతారు కానీ వాళ్ళకి భయం కలగదా? ఇంతమంది వేల మంది చచ్చిపోతారు, 14,000 మంది రాక్షసులు కళ్ళ ముందు కూలిపోతూ ఉంటే, వీరాధివీరులు అనిపించుకున్నటువంటి సేనానాయకులు చచ్చిపోతూ ఉంటే, తన సోదరుడు సేనానాయకుడు దూషణుడు చస్తే, త్రిశూరుడు చస్తే, ఇప్పుడు వాడికి మరి భయం కలగకుండా ఎలా ఉంటుంది? అందుకని వాడికి భయం కలిగింది. దాంతో వాడు ఒక్క క్షణం వణికి అంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. గర్వం చల్లారింది, ధైర్యం తెచ్చుకున్నాడు. మొండి యుద్ధం చేశాడు. మంచి మొన కలిగిన అర్ధచంద్రాకారపు బాణములు విడిచిపెట్టాడు రాముడి మీదకి. వికర్ణి అని ఒక అస్త్రం వేశాడు. ఆ వికర్ణి అనే అస్త్రం చెవులను తెగ్గొడుతుంది కనుక వికర్ణి అంటారు. వాడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు రాముడు తెగగొట్టాడు కనుక రాముడి చెవులు తెగడానికి ఆ బాణం వేశాడు. రాముడు ఆ బాణాన్ని మధ్యలో నరికేశాడు. అప్పుడు కరుడు వీడు సామాన్యుడు కాదని అర్థమైపోయిందిట. మహాసత్వం మేనే రామం ఖరస్తదా, ఇతడు మహాబలవంతుడు, సింహంలా పరాక్రమం కలిగిన వాడు, ఇతన్ని నేను సామాన్యమైన బాణములతో చంపలేనేమో అనిపిస్తోంది నాకు. ఓరి బాబోయ్, ఇంతకు పూర్వం ఎప్పుడైనా ఇటువంటి వాడిని నేను చూశానా? ఈ జనస్థానంలో మా రాక్షసులను చూచి మహాపరాక్రమవంతులు పారిపోయారు. అటువంటిది ఒక్క వీరుడు ఇంతమందిని చంపి నిశ్చింతగా ఉన్నాడు కాబట్టి అతడు సామాన్యుడు కాదు అనిపించింది. ఎప్పుడైతే వాడు తనకేసి చూస్తూ కొంచెం యుద్ధం మరిచిపోయాడో అప్పుడు రాముడు కూడా ధనుస్సు అలా పెట్టుకుని ఆయన కూడా యుద్ధం ఆపాడు. ఏమరిపాటుతో ఉన్నట్ట వాడు ఎక్కువ బాణాలు గుప్పించడం లేదు. బాణములు గుప్పించని వాడి మీద బాణాలు వేయడం తన ధర్మం కాదు కనుక రాముడు కూడా అలిసినట్టుగా నటించి అలా నిలబెట్టుకున్నాడు ధనుస్సు. ఐసర్ మధ్య అనుకున్నాడు ఇప్పుడు కరుడు, ఓహో ఈ రాముడేమో నిజంగా అలిసిపోయాడు అనుకున్నట్ట. అందుకే బాణాలు వేయట్లేదు అనుకుని వెంటనే తీవ్రమైన బాణములతో రాముడి ధనుస్సు నరికేశాడు. రాముడి యొక్క తూణీరాలు పడగొట్టాడు. ఎంతవరకు రాముడి యొక్క ధనుస్సు ఎరగొట్టేవాడు ఎవడు లేడు, వాడు ఎరగొట్టాడు. మనకు అనిపించవచ్చు, ఏం రాముడు ఎందుకు ఆ ధనుస్సు విరగొడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడని. ఇంక ఈ ధనుస్సుతో పని అయిపోయింది ఆయనకి. ఇక్కడ నుంచి రాక్షస సంహారానికి వైష్ణవ ధనుస్సుతోటి యుద్ధం చేయాలి. ఇంక ఈ పాత ధనుస్సు అనవసరం. అందుకని పాత ధనుస్సు విడిచి వైష్ణవ ధనుస్సు పట్టుకోవాలంటే ఈ ధనుస్సు ఎవడో ఒకడు విరగొట్టాలి. అందుకని విరగొట్టించుకున్నాడు. కానీ లేకపోతే రాముడు వాడు బాణం వేస్తూ ఉంటే ఆ మాత్రం బాణం ఖండించలేడా? ఇప్పుడు ఆ ధనుస్సు విరిగింది, బాణములు విరిగాయి, రాముడి కవచం కూడా తెగి కింద పడిపోయింది. రాముడి కవచం యుద్ధరంగంలో వాడే తెంచి కింద పారేశాడు. సుస్పష్టంగా చెప్పారు ఏమని, చాపం ముష్టిదేశే కరహ చిచ్చేద రామస్య దరిశయన్ పాణిలాఘవ పపాత కవచం భూమవు. కవచం కూడా పడిపోయేలా తెగ్గొట్టాడు. ధనుస్సు విరగొట్టాడు, బాణములు విరగొట్టాడు, కవచం తెగ్గొట్టాడు. అప్పుడు రామచంద్రుడు సుమహత్ వైష్ణవం యత్తత్ అతిసృష్టం మహర్షిణ వరం తద్ధనుః ఉద్యమ్య కరం సమభిధావత. అగస్త్యుడు తనకిచ్చినటువంటి వైష్ణవ ధనుస్సును ఇప్పుడు తీశాడు. అందుకు అనమాట ఇందాక వచ్చేటప్పుడు అక్కడికి ఆ రెండో ధనుస్సు తెచ్చుకొచ్చాడే. పూర్వం విష్ణుమూర్తి ఏ ధనుస్సుని ధరించి యుద్ధం చేసి రాక్షసుల్ని చంపాడో ఆ వైష్ణవ ధనుస్సుని అగస్త్యుడిచ్చాడు ఈయనకి. ఆ ధనుస్సు ఎత్తాడు, అది బంగారపు కట్లు కలిగినది, అల్లెతాడు చాలా గట్టిది, కొనలు తేలి ఉంటుంది. ఆ ధనుస్సు అక్షయ తూణీరాలు తీసుకున్నాడు. దాంతో ముందుగా కరుడు యొక్క జెండా విరగొట్టేశాడు. జెండా విరిగిందంటే అవతలవాడు చచ్చినట్టే. జెండా మనం విరగకుండా చూసుకుంటేనే వీరులు వాటి యుద్ధరంగంలో పూర్వం నియమం ఒకటి ఉండేది, నీ జెండా తెగిందా నువ్వు పనికి మళ్ళీవాడు. అందుకని యుద్ధంలో శత్రువు తన జెండా మీదకి బాణం వేయకుండా నిరోధించి వాడిని చేల్చి చెండాడేవారు. అటువంటిది యుద్ధరంగంలో వాడి జెండాను ముందు విరగొట్టాడు. అర్జునుడికి కర్ణుడికి జరిగిన యుద్ధంలో కర్ణుడి జెండా తెగిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు అన్నారు అంతా. అర్జునుడి జెండాను ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు, కానీ కర్ణుడి జెండాని ముందు ఆయన నరికాడు, తర్వాత కర్ణుడిని చంపాడు. అలాగే ఇప్పుడు కరుడి యొక్క జెండా కింద పడిపోయింది. ఆ తర్వాత నాలుగు బాణములతోటి వాడి పొట్ట చీల్చాడు, మరో బాణంతో వాడి చెవులు కొట్టాడు. అది చూసి ఆశ్చర్యపోయారు. కరాసురుడు భంగపడిపోయాడు అనుకున్నారట. ఇంతలో కరుడు రథం ముందుకు తోలు సారథి అన్నాడు. వెంటనే ఇప్పుడు రాముడు ఏం చేశాడు, ఇంకో బాణంతో సారథిని చంపాడు, ఇంకో కొన్ని బాణములతో వాడు గుర్రాలను చంపాడు, రథచక్రాలు విరగొట్టాడు. ఇప్పుడు వాడు విరధుడు కూడా అయిపోయాడు. ముందు జెండా విరిగింది, సారథి చచ్చాడు, రథానికి ఉన్న గుర్రాలు పోయాయి, ఇప్పుడు దిక్కులేని వాడు అయ్యాడు వాడు. అప్పుడు వాడు ఒక క్షణకాలం దిష్టి బొమ్మలా నిలబడ్డాడు. రాముడికి జాలి ఎక్కువ కదా, అందుకని బాణం ఇలా సంధించి యుద్ధ ధర్మాన్ని అనుసరించి, ఓ రాక్షస, నీ ఏనుగులు పోయాయి, నీ రథాలు పోయాయి, నీ బలమంతా చచ్చారు, నీవు నమ్ముకున్న వాళ్ళంతా పోయారు, ఇప్పుడు నువ్వు ఒక్కడమే మిగిలావు, ప్రస్తుతం నువ్వు కూడా విరధుడివి, అంటే రథం లేదు ఆయుధం లేదు, అయినా నిన్ను ఆఖరిసారిగా క్షమించాలనుకుంటున్నాను, వెనక్కి తిరిగి పారిపోతావా, యుద్ధంలో నిలబడి చస్తావా. మీరు లోకకంటకులు, ఎంతమంది అమాయకుల్ని చంపారా మీరు, హాయిగా అడవిలో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేటటువంటి మహర్షులను పీడించి పీడించి చంపారు, ఆడవాళ్ళని ఎత్తుకుపోయారు, మానవుల్ని భక్షించారు, జంతువుల్ని భక్షించారు, కామం వల్ల కానీ లోభం వల్ల కానీ పాప పనులు చేసిన వాడు పశ్చాత్తాపడాలట. అయ్యా నేను కోరికల వల్ల ఈ పాపం చేశాను. కామం అంటే చాలామందికి తెలియక ఎంతసేపు స్త్రీ వ్యామోహం అనుకుంటున్నారు, దాన్ని కామం అనరు, అదొక విచిత్రమైన కామం. అసలు కామము అంటే అప్రాప్తస్య ప్రాప్త్యాశ కామ, తనకి లభించని వస్తువు రావాలని కోరుకోవడం కామం, కోరిక అని అర్థం. కామము అనే సంస్కృత శబ్దములకు తెలుగులో కోరిక. ఏమిటా కోరిక? అది మనది కాదు మనకి రాదు, అది రావాలని కోరుకోవడం. ఇప్పుడు ఈ మైకు నాదే, నాది కాదు, ఆ అబ్బాయి పెట్టుకున్నాడు, ఈ మైకు నేను పట్టుకుపోతానంటే ఇది అది అన్యాయం కదా, అది కామం అన్నమాట. అలాగే ఎవడో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ అతని భార్య అతనికి సంబంధించిన వస్తువు, ఈ అమ్మాయిని నేను పట్టుకుపోతాను పెళ్లి చేసుకుంటానంటే మన వస్తువు కాని వస్తువుని పట్టుకుపోవాలి అనుకోవడమే కామం. ఏదైనా అంతే, చక్కగా ఏదో ఫోర్డ్ కారు వేసుకొచ్చారు ఒక ఆయన, ఆ కారు ఆయంది, ఆ కారు మనం కావాలని కోరుకుంటే అది కామం అన్నమాట. మనకి రాని వస్తువుని మనది కాని వస్తువుని బలాత్కారముగా ఇతరుల నుంచి పట్టుకుపోవాలని కోరుకొనుటయే కామం. మీ వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇతరుల వస్తువులు ఎత్తుకుపోతారు కాబట్టి అలాంటి కామం లేదా లోభం. ఎంత వచ్చినా తృప్తి లేకుండా ఇంకా 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 రావాలి రావాలి రావాలని ఆశ పొందడమే లోభం అంటే. ఈ రెండింటి వల్ల జీవులు పాపులు అవుతారు. ఈ రెండింటి వల్లే జీవులు పాపులు అవుతారు. ఒకటి కామం, ఒకటి లోభం, వీటి వల్ల చెయ్యరాని పాపాలు చేస్తారు. ఒకవేళ చేశారనుకుందాం పొరపాటున, తర్వాతైనా తెలుసుకుని పశ్చాత్తాపడాలి. అయ్యయ్యో నేను కామమునకు గురయ్యాను, లోభమునకు గురయ్యాను, పొరపాటు చేశాను, పరమాత్మ క్షమించు అనాలి. చేసిన తప్పు ఒప్పుకొని ఇతరుల వస్తువులు ఇచ్చేయాలి. ఈ రెండూ చెయ్యకపోతే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా నాశనం అవుతాడు. ఈ నలికళ్ళ పాము ఉంటుంది చూసారా, ఆ పాము వడగళ్ళు తింటే చచ్చిపోతుంది వెంటనే. వర్షాకాలంలో వడగళ్ళు పడితే అవి తింటే ధామం వస్తుంది అది. అలాగే ఈ పాపములు చేసిన వాళ్ళు కూడా చస్తారు. మీరు చంపినటువంటి ఋషుల యొక్క లెక్కే లేదు, అంతమందిని చంపారు వాళ్ళని లెక్క పెట్టలేము మేము. మూర్ఖులారా, తెగిపోయిన చెట్టు ఎప్పుడో ఒకప్పుడు గాలికి విరిగి పడిపోతుంది, పూర్తిగా నరికేసాం, ఏదో కొంచెం పట్టుందో చెట్టు కనుక్కుందాం, ఆ చెట్టును మనం వదిలేస్తే ఎంతసేపు ఉంటుందండి అది, ఎప్పుడో ఒకప్పుడు గాలికి విరిగి కింద పడిపోతుంది. అలాగే పరమ పాపములు చేసిన వాడు, చెయ్యరాని పాపములు చేసిన వాడు, సమయం వస్తే గాలి దెబ్బకి విరిగిన చెట్టు కూలినట్టు కూలిపోతాడు. నా బాణములు భయంకరమైన 5 తలలు కలిగిన పాముల వంటివి, 5 తలలు కలిగిన 5 పడగలు కలిగిన పాము కాటు వేస్తే కూడా బతకచ్చేమో, కానీ నా బాణం దెబ్బ తిన్నవాడు బతకడం. అనగానే దాశరథి రామాను కూడా అనలా, దాశరథి అని అన్నాడు వాడు కశిక. యుద్ధంలో తనను తాను పొగుడుకుంటే వాడిని వీరుడు అన్నారు. ఆత్మస్థుతి పరనంతా పనికిరావు. మృత్యువు నీకు ఆసన్నమై నాతో పలుకుతున్నావు, బాణం లేకపోతే, లేక ధనుస్సు లేకపోతే, లేక రథము లేకపోతే, గుర్రములు లేకపోతే నేను ఓడిపోతాను, ఒట్టి చేతులతో నీలాంటి వాడిని పట్టి విరిచి చంపేస్తాను. నేను ఒక్కడే ఈ జనస్థానంలో కొన్ని వేల మందిని చంపిన వాడిని. సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఈలోపు నిన్ను అస్తమింపజేస్తాను, మాటలు ఎందుకు రా యుద్ధానికి అని కరుడు వెంటనే ఒక గద తీసుకున్నాడు. గిర్రుని తిప్పి ఆ గదని రాముడి మీదకి విసిరాడు. ఆ గద మహావేగంగా రాముడికేసి వస్తోంది. రాముడు తీవ్రమైన బాణములతో గదని నరికేశాడు, వాడి గద కూడా కింద పడిపోయింది. అప్పుడు వాడు మళ్ళీ తెల్లబోయాడు. ఏమయ్యా రాక్షసాదమా, మొహం వేలాడేశావు, గద ఏమైంది? ఇప్పటికైనా అర్థమైందా రాముడి బలం అంటే ఏమిటో? నా బాణములతో నీ శరీరాన్ని తూట్లు పొడిచి నిన్ను నరికి పారేస్తాను. నీ తల నరికేస్తే నీ తల నేల మీద పుచ్చకాయ తిగినట్టుగా కింద పడిపోతుంది, తాటిపండు ముగ్గి నేల మీద రాలినట్టుగా రాలిపోతుంది. మూర్ఖుడా, ఈ దండకారణ్యానికి పేడగా తయారైన నిన్ను నీ వాళ్ళని నాశనం చెయ్యిందే వదలను అంటూ ఉండగా అక్కడితో ఏమైంది, నీ సంగతి చూస్తానని వెళ్ళి వెళ్ళి అక్కడ ఒక పెద్ద మద్ది చెట్టు ఉంటే చెట్టు పీకి రాముడి మీదకి విసిరాడు. వాడు చెట్టు చెట్టే పీకి విసిరేశాడు. గట్టిగా మరవాళ్ళు దండ తెంపలేకపోయారు. మన దండలో ఉన్న తాడు అంత గట్టిగా ఉంటే దండ తెంపితే చెయ్యి కోసుకుపోయింది పాపం. వాడు మద్ది చెట్టు విరగ్గొట్టి రాముడి మీదకి వేసిరాడు. రాముడు తన మీదకు వస్తున్న మద్ది చెట్టుని నరికి పారేశాడు. ఆ తర్వాత మరో 4 బాణములతో వాడిని కొట్టాడు. రక్తం కారుతూ ఉన్న కొద్దీ వాడు విజృంభిస్తూ రాముడి మీదకి ఒట్టి చేతులతో వచ్చి మింగపోయాడు. అప్పుడు రాముడు తీవ్రమైన మరో బాణం కొట్టగానే అది వాడి వక్షస్థలాన్ని చీల్చుకుని బయటకు వచ్చింది. పూర్వం శ్వేతారణ్యంలో శివుడి కంటి మంటకి రాక్షసులు బూడిదైనట్టుగా అంధకాసురుడు తెచ్చినట్టుగా వీడి కింద ఢామని పడ్డాడు. చూశారు, ఇక్కడ కూడా మళ్ళీ అదే పోలిక. రుద్రేణ ఇవ వినిర్దగ్ధ శ్వేతారణ్యే యథాంధక. శ్వేతారణ్యం అంటే ఇప్పుడు కర్ణాటకలో ఉందండి, కావేరీ నది సంగమ ప్రాంతంలో. ఆ శ్వేతారణ్యంలో పూర్వం అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు శివుడితో యుద్ధం చేస్తే శివుడు వాడిని చంపాడు. ఆనాడు రుద్రుడి చేతిలో అంధకుడు చచ్చినట్టుగా ఇప్పుడు రామచంద్రుడి యొక్క చేతిలో అక్కడ శ్వేతారణ్యం, ఇది దండకారణ్యం. శ్వేతారణ్యంలో ఉన్నది రుద్రుడు, ఈ దండకారణ్యంలో రాముడు. శ్వేతారణ్యంలో రుద్రుడి చేతిలో తెచ్చింది అంధకుడు, ఇక్కడ దండకారణ్యంలో తెచ్చింది ఖరాసురుడు. ఒక్క దెబ్బ కింద పడి తెచ్చాడు. వెంటనే పైన ఉన్నటువంటి దేవతలు పూలవర్షం కురిపించారు. మహాత్మా, వీడు సామాన్యుడు కాదు, వీడు ఇంద్రాది దేవతల్ని భయపెట్టాడు. ఇప్పుడు నీకు రహస్యం చెబుతున్నావు. నువ్వు ఇంత పూర్వం శరభంగుడి ఆశ్రమానికి వెళ్ళావు కదా, అక్కడ ఆకాశంలో ఇంద్రుడు చూసావు కదా, ఇంద్రుడు శరభంగుడితో ఏవో చెప్పాడు కదా, అందులో శరభంగుడు నీకు కొన్నే చెప్పాడు, అన్నీ చెప్పలేదు. ఈ ఇంద్రుడు శరభంగుడి దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళు అని కోరాడన్నమాట నిజమే, కానీ దాంతోపాటు ఇంకో ముక్కు కూడా చెప్పాట. ఆ ముక్క రాముడికి మాత్రం శరభంగుడు చెప్పలేదు, ఇప్పుడు మేము చెబుతున్నాం. శరభంగా, ఈ రాముడిని ఏదో రకంగా అక్కడ ఇక్కడ కాకుండా పంచవటి దగ్గరికి వెళ్ళేలా చెయ్యి. అక్కడ కరుడు, దోషణుడు, త్రిశూరుడు నన్ను కూడా తావగొట్టేస్తున్నారు, వాళ్ళ పీడ నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ రాముడిని అక్కడ గెంటి రాముడి ద్వారా వాళ్ళని చంపేలా చెయ్యి అని శరభంగునికి ఇంద్రుడు చెప్పాడు. ఇప్పుడు చెబుతున్నాడు అసలు రహస్యం అన్నమాట. ఎవరు? పైన ఉన్నటువంటి ఋషులు చెప్పారు. ఈ యుద్ధం అంతా పైనుండి బ్రహ్మ ఋషులు చూశారని చెప్పాను మీతో. దేవతలు, గంధర్వులు, బ్రహ్మ ఋషులు వీళ్ళందరూ పైనుంచి చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు రాముడితో అన్నారన్నమాట, రామా, శరభంగాశ్రమం పుణ్యం ఆజగామ పురందరః. ఇంద్రుడు శరభంగుని ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి, మహర్షి, రాముడు ఒకే చోట ఉంటే మాలాంటి వాళ్ళకు ఉపయోగం ఉండదు, ఈ కరదోషణాదుల వంటి వాళ్ళు చావాలి. చస్తేనే రావణాసురుడికి రాముడికి యుద్ధం జరుగుతుంది. కాబట్టి రాముణ్ణి పంచవటికి వెళ్ళేలాగా నువ్వు ఏదో ప్రయత్నం చేసి పంపించు అన్నాడు. ఆ తర్వాత నువ్వు శరభంగుడి దగ్గర నుంచి సుతీక్షుడి దగ్గరికి అగస్త్యుడి దగ్గరికి వెళ్ళావు, వాళ్ళందరూ కలిసి, అలాగే ఇక్కడున్న మహాత్ములైన ఋషులు కూడా ఉపాయంతో నిన్ను ఇక్కడికి పంపారు. ఇదంతా మహర్షులు చేసిన పని. అది కూడా ఎలాగా? ఉపాయంతో. ఆ మాట నేనంటల్లా, వాల్మీకి అంటున్నాడు, దేశం ఉపాయేన మహర్షిభి, మహర్షులు ఉపాయంతో నిన్ను అక్కడుండు ఇక్కడుండు ఇక్కడికి వెళితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి పంపారు. వాళ్ళ ఉపాయం ఫలించింది, వీళ్ళకి అపాయం వచ్చింది, మా అందరికీ కూడా అపాయంలోని ఉపాయం లభించింది, రాక్షసవధ జరిగింది. ఈ దండకారణ్యంలో ఇక మునులు హాయిగా ఉంటారు. ప్రస్తుతానికి ఈ దండకారణ్యంలో ఏ భయమూ లేదు మాకు అంటూ వర్షం కురిపిస్తూ ఉంటే రాముడు చిరునవ్వు నవ్వాడు. దేవతలు దుందుబులు మోగించారు. ఒక్క రామచంద్రుడు అసహాయ సూర్యుడై 14,000 మందిని చంపాడు ఆయన. అటువంటి వాడికి నిజంగా వానరుల యొక్క సాయం కావాలా? అప్పుడప్పుడు ధర్మ సందేహాలు అడుగుతారు చాలామంది. ఏమండి, రాముడు జనస్థానంలో లక్ష్మణుడిని కూడా పక్క గడిపోమని యుద్ధం చేసిన వాడు మళ్ళీ రావణాసురుడి దగ్గరికి వచ్చేసరికి వానరుల్ని ఎందుకు పట్టుకెళ్ళాడు? దానికి ఒక కారణం ఉన్నది. నరవానరుల చేతిలో మాత్రమే తనకి చావు రావాలని రావణుడు కోరాడు. కాబట్టి ఈ నరుడితో పాటు వాళ్ళు కూడా ఉండాలి. అందుకని తప్ప, వాళ్లకు ఉపకారం చేయడానికి తప్ప రాముడికి ఎందుకండి ఇది? అందుకే పోతన గారు భాగవతంలో ఏమంటాడో తెలుసా? కన్న ఆదిదేవుడైన ఆ రామచంద్రునకు అబ్ధిగట్టుటెంత, అసురవరుల చంపుటెంత, కపుల సాహాయమది ఎంత, సురల కొరకు క్రీడ చూపేగాక. పోతన భాగవతంలో 9వ స్కంధంలో పద్యమిది. ఆదిదేవుడు రామచంద్రుడు సముద్రంలో పడుకుని నిద్రపోయేవాడు ఆయన. సముద్రుడైన మామగారు అటువంటిది ఆయనకి సముద్రం కట్టడం ఎంత అంటే, ఆ సముద్రం మీద ఒక వంతెన కట్టడం ఆయనకు లెక్క. రాక్షసుల్ని చంపడం అది కూడా ఆయనకి ఒక లెక్కలో పనే. కపుల సహాయమది ఎంత, ఈ వానరుల సహాయం ఎంత, ఏదో దేవతల కోసం క్రీడించాడు. ఇంత రామాయణం జరగాలి కాబట్టి నేను 54 రోజులు పురాణం చెప్పడం కోసం ఇంత కథ నడిపాడు తప్ప, లేకపోతే ఆయన ఏముందండి, డిమ్ అని దిగి భూమి మీదకి 2 బాణాలతో పట్మని కొట్టి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే ఇంత రామాయణ కథ, ఇన్ని లీలలు రావు. రాకపోతే మనం తరించం. ఇన్ని రోజులు ఈ పురాణం వింటే మీరు తరిస్తారు, చెబితే నేను తరిస్తాను. అందరూ తరించాలి గనక, ఇంతమంది బాగుపడాలి గనక, యుగయుగాలుగా రామనామస్మరణం జరగాలి గనక, అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలి గనక, జరిగితే మనం వెళ్ళి దర్శనం చెయ్యాలి గనక, చేసి తరించాలి గనక, ఈ గొప్ప నాటకం ఆడాడు ఆయన. ఇది ఒక గొప్ప అపూర్వమైనటువంటి అవతార లీల తప్ప ఆయనకి ఇదేం పెద్ద పని కాదు. వచ్చే తప్పులు మనందరం ఆయన పిల్లలమే. భగవంతుడికి అందరం ఒకటే కదండి, వాడు తిట్టినా కొట్టినా నవ్వుకుంటారు వాళ్ళు. అందువల్ల రామచంద్రుడి యొక్క లీలలు అపార రాక్షస సైన్యాన్ని రాముడు అర్ధాధిక ముహూర్తేన, అనగా ముహూర్తార్థములు అంటే 3 గడియలు, అర్ధ అధిక ముహూర్తం, ముహూర్తము ప్లస్ హాఫ్ ముహూర్తం అంటే 1.5 ముహూర్తం, అనగా 3 గడియలు. గడి అంటే 24 నిమిషాలు. 3 24లు 72 నిమిషాలు. 72 నిమిషాలు అంటే గంట మీద 12 నిమిషాలు ఎంత చేసి నా ఉపన్యాసం చెప్పినంతసేపు కూడా లేదు. ఇంకా నా ఉపన్యాసం కనీసం 2 అవర్స్ ఉంది. 2 గంటలు కూడా యుద్ధం చేయలేదు ఆయన, కేవలం 72 నిమిషాలు చంపి పారేశాట. అది రాముని యొక్క మహాపరాక్రమం అంటే. అందుకే నేను రాముడిని ఈ మధ్యన ఒకటి కోరుదాం అనుకుంటున్నాను, రేపు అయోధ్యలో రామాలయ నిర్మాణం అయ్యాక ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుందాం మనందరం వెళ్ళిపోయి. గ్యారంటీగా వస్తారు మీరు. మనం వెళ్ళాక రామదర్శనం చేసుకుందాం, అప్పుడు రాముడిని కోరుకుందాం, ప్రభు ఆ రోజుల్లో నువ్వు 72 నిమిషాల్లో కరదోషణాదుల్ని చంపావు, అటువంటి నీకు ఈ చైనా పాకిస్తాన్ వాళ్ళు లెక్క, ఇటో బాణం అటో బాణం వేసి మమ్మల్ని కాపాడు. మొత్తం పూర్వపు భారతదేశం ఎంత ఉందో అంత దేశం మాకు వచ్చేలా చెయ్యి అన్నారు. పూర్వం ఆఫ్ఘనిస్తాన్ మంది కదా, ఇరాన్ ఇరాక్లు మనవు కదా. ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటి? శకుని పరిపాలించినటువంటిది. కాందహార్ అంటే అదే అన్నమాట, గాంధార దేశం. గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, సింధు దేశం పాకిస్తాన్లోకి పోయింది, పశ్చిమ బెంగాలు తూర్పు బెంగాలు బంగదేశం బెంగాలుగా విడదీయబడి సగం మళ్ళీ బంగ్లాదేశ్ అయిపోయింది, బర్మా పోయింది, సింహపూర్ సింగపూర్ అయ్యింది, మలయ పర్వతం మలేషియా అయిపోయింది, ఇండోనేషియాగా లాగేశారు. ఇలా ఈ దుర్మార్గులు ఎక్కడికెడితే అక్కడ లాక్కుపట్టుకుపోయి మొత్తం అంత భారతదేశం ముక్కలు ముక్కలై చివరికి ఈ పెసరు ముక్క మిగిలింది మనకి. అవునా? ఈ పెసరు ముక్క మళ్ళీ మళ్ళీ అంతా కలవాలి. కలవాలంటే మనకి రామ అనుగ్రహం కావాలి. కాబట్టి మీరు రోజు రామాయణం వినండి. ఇంటికి వెళ్ళాక 11 సార్లు తక్కువ కాకుండా రామనామ జపం చెయ్యండి. అఖండ భారతదేశం తొందరలో మనం చూస్తాం, మనం శరీరంతో ఉండగానే చూస్తామని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు రాముడు సీతాదేవి దగ్గరికి వెళ్ళింది. రాముడు సీత దగ్గరికి వెళ్ళగానే సీతాదేవి ముఖం విప్పారింది. రాముడిని ప్రేమగా దగ్గరికి తీసుకుంది. హాయిగా వాళ్ళు అక్కడికి యథాప్రకారంగా మకాం పెట్టారు. ఈ యుద్ధరంగంలో ఒక్కడిని మాత్రం రాముడు విడిచిపెట్టాడు మగవాళ్లలో. మగవాళ్లలో వాడి పేరు అకంపనుడు. ఈ 14,000 మంది చచ్చిపోయిన వాడు ఒక్కడు దూరంగా ఉన్నట్లండి. కొంతమంది యుద్ధంలో నరకాతలే కత్తి పట్టుకు తిరుగుతారు, ఎందుకైనా మంచిది పారిపోదామని. అలా పారిపోయినవాడు వాడు. వాడి పేరు అకంపనుడు. కానీ వాడు కంపించి పారిపోయాడు. వాడు ఎప్పుడు కంపించి పోట్ట, కానీ వాడు కంపించిపోయాడు. వాడు పారిపోయాడు. ఇంకా లేడీసులు ఎవరు మిగిలారు? శూర్పణఖ. దాని జోలికి ఆయన వెళ్ళాడు. అది ఉంటేనే ఈ కథ అంతా నడవాలి. ఆయనకి దాని మీద ఏమీ ద్వేషం లేదు పాపం. వీడి అకంపనుడు అనేవాడు జనస్థానంలో రావణాసురుడికి దూత కూడా. వాడు సిబిసిఐడి వాడు, అక్కడే ఉన్నాడు. అక్కడ వాడు మహావేగంగా పరుగు పరుగున రావణ ప్రభు ప్రభు అంటూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు. లంకలోకి మహావేగంగా వెళ్ళి రావణుని పాదాలు పట్టుకున్నాడు. వణికిపోతూ వణికిపోతూ అన్నాడు, మహాప్రభు మొత్తం జనస్థానం నాశనమైపోయింది. జనస్థానంలో కరుడు చచ్చిపోయాడు, దోషణుడు చచ్చిపోయాడు, త్రిశూరుడు చచ్చిపోయాడు, మన వాళ్ళు 14,000 అంతా మట్టి కొట్టుకుపోయారు. అనగానే పళ్ళు పటపట కొరికి కనుబొమ్మలు ఎర్రజేసి పైకెత్తి దశగ్రీవుడు క్రుద్ధుడు ఇలా అన్నాడు, ఒరి గోడచారి, నిజం పొలుగుతున్నావా లేక పిచ్చి ఒకడు ఒగుతున్నావా? ఏమిటేమిటి, నాకెంతో ఇష్టమైన జనస్థానాన్ని ఎవడో ఒకడొచ్చి నాశనం చేశాడా? ఇకవాడు ఈ భూమి మీద బతకడు, వాడిని సర్వనాశనం చేసేస్తాను. ఈ లోకంలో నాకు ఏ ప్రాంతము జనస్థానం అంత ఇష్టమైన ప్రాంతం లేదు. అంటే జనస్థానం నాకు అంత ఇష్టం, అందుకే దాన్ని రక్షించమని మన వాళ్ళని అక్కడ పెట్టాను. అక్కడున్న మహర్షులని నాశనం చేస్తూ ఉంటే, ఆ మహర్షుల్ని మన వాళ్ళు పీల్చి పిప్పి చేసి తింటూ ఉంటే ఇంతకాలం సంతృప్తి పొందాను. అటువంటిది ఇప్పుడు మన వాళ్ళు మరణించారా? ఋషులకి మళ్ళీ వైభవం వస్తుందా? అలా ఋషులకు శుభము రాక్షసులకు అశుభము చేకూర్చిన దుర్మార్గుడు ఎవడు? వాడు నాకు కోపం తెప్పిస్తే విష్ణువైనా వదలను, శివుణ్ణైనా వదలను, కుబేరుణ్ణైనా వదలను, వీళ్ళందరినీ జయించాను నేను. నేను యముడికే యముణ్ణి, మృత్యువుకి మృత్యువుని, వాయువుని స్తంభింపజేస్తాను. వీడింత బాగుడు వాగాడు అక్కడ. వాతస్య తరసా వేగం, వాయువుని కూడా స్తంభింపజేస్తానన్నాడు. నిజంగా వాడు అలా చేశాడండి. ఏయ్ నా లంకా నగరంలో నువ్వు చల్లగా మెల్లగా వేసాలి, ఎక్కువ వీచినా అసలు వేచకపోయినా నీ సంగతి చూస్తానగానే వాయుదేవుడు అక్కడ మాత్రం అలా మెల్లగా వీచేట. వాయువు ప్రతాపం మన మీదే, లంకా నగరం మీద ఏం లేదు. ఈ యమధర్మరాజు గారు పాపం పక్క చిక్కిపోయిన వాళ్ళు పట్టుకుపోతాడు, అక్కడికి వెళ్ళి ఒక్కనాడు పట్టుకెళ్ళలేదు. ఇలా అందరినీ బెదిరించి గుప్పిట్లో పెట్టుకున్నాడు. అలాంటి వాడిని ఆ యముడి దగ్గరికే పంపిన ఘనత మన రామచంద్రుడిది. మృత్యువుని, యముణ్ణి, పంచభూతాలని, అష్టదిక్పాలకుల్ని అదుపులో పెట్టుకున్న వాళ్ళని మళ్ళీ వాళ్ళ చేతే ఏడిపించాడు ఆయన. చూసారా, వాడిని చంపి ఆ యముడికి పాతకాపురు చేశాడు ఆయన. ఇలా పలుకుతూ హమ్మని కన్ను ఎర్రజేయగానే ఇప్పుడు వీడిని చూసి మళ్ళీ ఒడిగిపోయాడు వీడు. ఈ కంగారులో వీడి మెడ పట్టుకున్నట్టు వాడు. అందుకని బాబోయ్ భయం, అసలు భయంతో వణికిపోయి నేను ఇక్కడికి వస్తే మళ్ళీ నాకు భయం కలిగిస్తావా? అభయం ప్రసాదించు, శరణు శరణు అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నట్టు వాడు. రెండు చేతులు జోడించి రావణం యాచతే అభయం, రావణుణ్ణి నాకు అభయం ఇమ్మని యాచించాడు. అప్పుడు దశగ్రీవుడు కోపం తగ్గించుకుని వాడిని ఎత్తిమే చెయ్యట్టేమో, నీకేం పర్వాలా, నా కోపమంతా శత్రువుల మీద, ఇప్పుడు నువ్వు అసలు ఏం జరిగిందో చెప్పు అనగా, కోసల దేశానికి ప్రభువు దశరథుడు, అతని కుమారుడు రాముడు అని అసలు విషయం చెప్పాడు ఇప్పుడు అకంపనుడు. నేను జనస్థానంలో కరదూషణాదులతో కలిసి జీవిస్తున్నాను, ఏదన్నా రహస్య వార్త ఉంటే నీకు చెబుతూ ఉంటాను కదా. అటువంటి నేను ఒక గొప్ప భయంకర దృశ్యం చూశాను. రామచంద్రుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దశరథ పుత్రుడు, మహావీరుడు. అతని తమ్ముడు లక్ష్మణుడు. ఆ ఇద్దరు సీత అని పేరు కలిగిన ఒక స్త్రీతో అక్కడికి వచ్చారు. వాళ్ళు జనస్థానంలో మన వాళ్లతో యుద్ధం చేసి మొత్తం అందరినీ చంపి పారవేశారు. అనగా రావణుడు ఆగాగు అని వాడిని ఆపేశాడు. మాట్లాడుతూ ఉన్నవాడిని మధ్యలో ఆపి ఒక్క క్షణం ఆగన్నట్ట. ఈ అకంపనుడు తెల్లబోయి ఎందుకు ఆపేవన్నాడు, నాకు ఒక అనుమానం, అందుకే ఆ అనుమానం నివృత్తి చేసుకోవడానికి నిన్ను ఆగమన్నాను. నువ్వు ఇందాక ఏమన్నావు, రాముడు అన్నవాడు ఒక్క తమ్ముడితో వచ్చాడన్నావు, స్త్రీని పక్కన పెట్టు పక్కన. ఆ రాముడు తమ్ముడు ఒక్కడైనా ఇంకెవరితో అయినా వచ్చాడా? ఎందుకంటే జనస్థానంలో ఉన్న మన వాళ్ళు 14,000 మంది కలిస్తే 14 లోకాలు జయిస్తారు. అటువంటి వాళ్ళని ఒంటరిగా చంపడం అసంభవం. కాబట్టి సర్వ అమరైహి సహా దేవతలతో కలిసి వచ్చి ఉంటాడు అవునా? అనగా గొప్ప అడుగులేను అని అడిగిన వాడికి అమరులు అక్కర్లేదు ఇంకోడు అక్కర్లేదురాడు ఆయన అని చెప్పకుండానే చెప్పడం టెక్నిక్గా చెప్పాడు. ఆ శ్రీరాముడు మహాతేజస్యాలు, ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, అస్త్రశస్త్రాలు కలిగిన వాడు. అతనికి విష్ణు పరాక్రమం ఉన్నది. ఆయన పరాక్రమంలో విష్ణువుతో సమానుడు, ఇంద్రుడిలాగా యుద్ధం చేస్తాడు. అతని తమ్ముడు ఒకడున్నాడు పక్కన లక్ష్మణుడు, అదే బలం అదే రూపం, కాకపోతే రాముడు నీలంగా ఉంటే ఈయన బంగారపు రంగులో ఉంటాడు. ఆ ఇద్దరు అక్కడున్నారు. మళ్ళీ ఇంకోటి చెప్పమంటావా రావణ, ఇద్దరూ ఉన్నప్పటికీ అక్కడ లక్ష్మణుడు అనుకోడు అసలు యుద్ధమే చేయలేదు. అన్నగారంత బలవంతుడయ్యుండి కూడా ఒక్క అన్నగారు రాముడే ఇంతమందితో ఘోర యుద్ధం చేశాడు. అసలు ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ధనుస్సుకి ఎక్కుపెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో కూడా తెలియలేదు. అంత బీభత్సం సృష్టించాడు. అతని బాణములు వచ్చి గుచ్చుకుని చచ్చిపోతూ ఉంటే రాముడు బాణం వేశాడని తెలిసిందిట. అంతవరకు అసలు బాణం వేస్తున్నాడో లేదో కూడా తెలియలేదు. అంత వేగంగా యుద్ధం చేశాడు. సుస్పష్టంగా వాడు చెప్పిన మాట అన్నమాట, అతనికి ఏ దేవతల సహాయం అక్కర్లా. అతడు తలుచుకుంటే చెలియని కట్ట కూడా తెగిపోతుంది, సముద్రాలు ఇంకిపోతాయి. అతనికి మహాపరాక్రమం ఉన్నది అనగానే వెంటనే రావణాసురుడు, ఓహో అలాగా అయితే ఇప్పుడే వాడు ఎక్కడున్నాడో దారి చూపించు, నువ్వు ముందు చూపిస్తూ ఉంటే దారిని వెంటనే వస్తాను, వచ్చి వాడిని చంపేస్తానన్నాడు. జనస్థానం గమిష్యామి, జనస్థానానికి వెడతాను, హంతుం రామం సలక్ష్మణం, రాముణ్ణి లక్ష్మణుడితో కూడా చంపేస్తాను అనగానే అకంపనుడు మళ్ళీ వణికిపోయి, మహాప్రభు నీ పరాక్రమం గొప్పది కాదని అన్నాను, కానీ కొంచెం నేను చెప్పేది విను, నేను కళ్ళారా చూసి వచ్చాను, నువ్వు ఊరికే పై పై మాటలు విని యుద్ధానికి వెడుతున్నావు. ఆ రాముడితో యుద్ధం చేయడం అంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. అతని బాణములకు నదులు తెగిపోతాయి కట్టలు, సముద్రాలు ఇంకిపోతాయి, పిడుగులతో కూడిన ఆకాశం పగలగొట్టగలడు ఆయన, ప్రపంచమంతా ముద్ద ముద్ద చేస్తాడు. ఓరి దేవుడు, అతని బాణములంటే నాకు దడ పుట్టుకొచ్చింది, ఒక బాణం నా భుజాన్ని రాసుకుని పెడితేనే ఇప్పటికి కూడా నా గుండెలోంచి భీతి పోవడంలా, అసలు బాణం తగిలితే ఏమైపోతాడో ఆలోచించు. మనవాడు కుప్పలు కుప్పల కింద పడిపోయారు. అతనితో యుద్ధం చేసి బతికిన వాడు ఒక్కడు లేడు. 14,000 మంది మన వాళ్ళని వీరస్వర్గానికి పంపేశాడు. రాముడితో యుద్ధం చేయటం అంటే 5 తలలు కలిగిన పాముని ముట్టుకుని ఆడుకోవడం తేలిగి దానికి. రాముడితో యుద్ధం కంటే 5 తలలు కలిగిన పాముతో ఆడుకోవడమే తేలిక. దేవాసురులు కూడా రాముణ్ణి చంపలేరు. నతం వధ్యమహం మన్యే సర్వైహి దేవాసురైరపి, నేను మనస్సులో ఉన్న మాట ఉన్నదొన్నట్టు చెబుతున్నాను, సకల దేవతలు అసురులు అందరూ కలిసి కూడా రాముణ్ణి ఏమీ చేయలేరు, ఎవ్వరూ అతన్ని చంపలేరు. అయినా అతన్ని చంపే ఉపాయం నా దగ్గర ఉంది, అది చెబుతాను విను. ఉపాయంతో చంపాలి తప్ప ఒక వ్యక్తి మీదకి దండయాత్రకి వెళ్ళి అపాయం తెచ్చుకోకూడదు. అనగానే ఏమిటా ఉపాయం అన్నాడు రావణాసురుడు. అతని దగ్గర ఒక స్త్రీ ఉంది, అతని భార్య, ఆమె పేరు సీత. ఆమె సౌందర్యం ఇంతింతని వర్ణించలేము. భార్య తస్యోత్తమ లోకే సీత నామ సుమధ్యమ శ్యామా సమవిభక్తాంగీ స్త్రీరత్నం రత్నభూషిత. రాముడి భార్య పేరు సీత, సన్నని నడుము కలిగింది, పెద్ద పొట్ట ఉండదు ఆవిడికి. ఆవిడ శ్యామా అంటే మంచి యవ్వనంలో ఉందని అర్థం. ఇది కూడా చెప్పాలి ఇక్కడ, ఒక ఆయన ఈ మధ్యన శ్యామ అంటే నల్లగా ఉందని అర్థం చెప్పాడు. శ్యామల వర్ణం అనుకున్నాడు, పంపించాడు. శ్యామ యౌవన మధ్యస్థ, శ్యామ అంటే నవయౌవనంలో ఉన్నది అని అర్థం అంట. మంచి యౌవనంలో అడుగు పెట్టిన స్త్రీని శ్యామ అంటారు. శ్యామే, సురామే, రమే అంటే ఇక్కడ శ్యామ అంటే అక్కడ ఏదో ఆకుపచ్చ రంగులో ఉందని కాస్తమా, యౌవనంలో ఉంది అని అర్థం అనమాట. అది తెలియకపోతే సంస్కృత భాషతో బాగా టచ్ లేకపోతే ఇలా పిచ్చి పిచ్చి రాతలు రాస్తారన్నమాట. తర్వాత అవయవములు ఎలా ఉండాలో అలా ఉన్నది. ఎంతెందుకు, ఇంకా స్త్రీలలో అటువంటి స్త్రీ లేదు. ఆవిడ స్త్రీరత్నం, సర్వాలంకార భూషిత ఆవిడ. నైవ దేవి నగంధర్వి నాప్సరా నాపి దానవి. ఈ చరాచర జగత్తులో నేను ఎంతోమంది స్త్రీలను చూశాను. గంధర్వ స్త్రీలను, అప్సరసలను చూచాను, దానవ స్త్రీలను చూచాను, మానవ స్త్రీలను చూచాను. కానీ వారెవ్వరూ కూడా సీతాదేవి యొక్క కాలి గోటికి సారిపోరు. అంత సుందరి ఆమె. ఆమె అంటే రాముడికి ప్రాణం. ఆమె లేకపోతే రాముడు బతకలేడు. కాబట్టి నువ్వేం చేస్తావు, రాముడిని చంపడానికి రాముడి మీద బాణం వేయకూడదు, ఆవిడ ఎత్తుకుపో. తస్యాపహర భార్యాత్వం, ఆ అడవిలో నుంచి ఆమెను రహస్యముగా అపహరించి పట్టుకొని పో. నీవు ఆమెను అపహరించిన తక్షణమే రామోహాస్యతి జీవితం సీతయా రహిత కామి. సీత లేకపోతే రాముడు కామంతో గజగజలాడి సీత 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 అంటాడు. ఇక తర్వాత సీత అండు, చచ్చిపోతాడు. వీడు టెక్నిక్ ఇదన్నమాట, వీడి సలహా ఇది. వీడికి కూడా రాముడు సీత ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలుసు. అందువల్ల సీత లేకపోతే రాముడు సీత సీత అని మరణిస్తాడు అనుకున్నాడు. కానీ రాముడు వచ్చి వీడినే మరణం పాలు చేస్తాడని వాడు ఊహించలేదు. ఇలా పలగగానే రావణుడు ఆశ్చర్యపోయి అబ్బా ఇది బాగుంది అన్నాడు వాడు. ఎందుకంటే వాడికి స్త్రీ లోలత్వం కనుక. అందువల్ల సరైన సలహా ఇచ్చాడు అనుకున్నాడు. ఆ కంపన ఏదో అనుకున్నావు రోయ్, నువ్వు బుద్ధికి బృహస్పతిలో ఉన్నావు, శుక్రాచార్యుడిలో ఉన్నావు, వాళ్ళకంటే కొంత వక్రాచార్యుడిలో ఉన్నావు అని పొగిడి వాడిని పంపేశాడు. ఇది బాగున్నది. రాముడి భార్య సీత సుందరి, సుందరీమని నాకు ఎలాగో కావాలి. పైగా రాముడికి సీత దూరం అయితే రాముడు తనంత తానే మరణిస్తాడు అనుకుని వెంటనే రేపే ఆమెను ఇక్కడికి తీసుకొస్తానని చెప్పి అకంప నుండి పంపించి ఏం చేశాడు ఆయన, ఒక రథం సిద్ధం చేయించుకున్నాడు. ఖరయుక్తేన, ఇక్కడే మళ్ళీ చెప్పాడు ఖరయుక్తేన అంటే గాడిదలు పుంచిన రథం అని మాత్రం అర్థం చెప్పకూడదు కాబట్టి మళ్ళీ నొక్కి చెబుతున్నాను. ఖరాహ విశిష్ట అశ్వాహ, ఖరములు అంటే ఒక విశిష్టమైన అశ్వములు. ఇందాకే చెప్పాక మీకు రెండు రకాలైనటువంటి గుర్రములను కలిపి హైబ్రిడ్గా తయారు చేస్తే అదనమాట ఖర అంటే. అవి ఎలా ఉంటాయి, అశ్వశృభ్య సముత్పన్నా తస్మాదశ్యతరా ఖరా ఖరరోక్షస్త్వరాస్తీక్ష్ణా ఖరశీలా ఖరాంఘ్రయ. రెండు రకాల అశ్వములకు పుట్టినవి, వాటి కంఠస్వరం భయంకరంగా ఉంటుంది. మామూలు గుర్రాల్లా కాకుండా ఎక్కువ గట్టిగా సకిలిస్తాయి, తీవ్రంగా భయంకరంగా ఉంటుంది గొంతు. అది కాకుండా మహావేగంగా పెడతాయి, గిట్టలు కూడా వాడిగా ఉంటాయి, గిట్టలతో కూడా శత్రువులు కొట్టి చంపగలవు. అటువంటి గుర్రములను ఖరములు అంటారు. అటువంటి ఖరములు పూంచినటువంటి దివ్యరథాన్ని సారథి పట్టుకొచ్చాడు. ఆ రథం ఎక్కి ఆకాశ మార్గంలో ప్రయాణమయ్యాడు. సరాసరి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు, మారీచి ఆశ్రమానికి వెళ్ళాడు. దండకారణ్యంలో మారీచుడు ఆశ్రమం కట్టుకుని ఉన్నాడు అండి. అక్కడికి వెళ్ళగానే మారీచుడు దూచి తెల్లబోయాడు. మారీచుడు సన్యాసం పుచ్చుకున్నాడు. అంటే సన్యాసం కొన్ని రకాలుగా ఉపయోగపడుతుందిగా, అందుకని కాషాయం కట్టి జటాజోటాలు ధరించి కూర్చుని ఉన్నట్ట అక్కడికి వెళ్ళాడు. తెల్లబోయిన మారీచుడు హఠాత్తుగా మా ప్రభు రాక్షసరాజు వచ్చాడేమిటనుకుని ఆయనకు వెంటనే మంచి భక్ష్య భోజ్య తోష్య లేఖ్య పానీయాదులతో విందు భోజనం పెట్టాడు. అద్భుతమైన భోజనం పెట్టాడు. రావణాసుడికి భోజనం పెట్టాలంటే మళ్ళీ మీ అందరి భోజనం కంటే ఎక్కువ భోజనం, దిల్సుక్నగర్ అందరికీ పెట్టే భోజనం రావణాసుడికి ఒక్క పంటి కిందకు వస్తుంది. అంత భోజనం వాడు చేశాక అర్ఘ్యం పాద్యం అన్నీ ఇచ్చి మహాత్మా రాక్షసేశ్వర వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అందరూ కుశలంగా ఉన్నారా లంకానగరంలో, రమ్మంటే రారు కదా మీ బోటి వాళ్ళు, ఏదో కారణం లేకుండా రారు, అర్థోపహితంతో వచ్చి ఉంటావు, ఏదో గొప్ప పని మీదే వచ్చి ఉంటావు. చిన్న చితకా పని అయితే నన్నే నీ దగ్గరికి పిలిచేవాడివి, లేదా ఎవడైనా దూతని పంపేవాడి. కానీ నీ అంతటా నువ్వే వచ్చావంటే చాలా ఆశ్చర్యం. పైగా ఒంటరిగా వచ్చావు, కారణం ఏమిటనగానే నాయన నాయన అండంలో ఒక గారం ఉంది, మారీచుడు అంటే వాడికి అభిమానం, అందుకనే తాత అని సంబోధించాడు. తండ్రి, ఈ దండకారణ్యం నాకు చాలా ఇష్టమైన వనం, ఇక్కడ నాకు ప్రతినిధి కరుడు. అటువంటి ఖరాసురుణ్ణి అసహాయ సూర్యుడైన రాముడు అనేవాడెవడో చంపేశాడట, అతనితో పాటు మన వాళ్ళు మొత్తం పోయారట, అందుకని నాకు కోపం వచ్చింది. ఆ రాముడి భార్యని సీతని అపహరించడానికి ఇక్కడికి వచ్చాను. ఈ విషయంలో నీ సాయం నాకు కావాలి. నువ్వు సాయం చేసావంటే రామపత్నిని పట్టుకుపోతానగానే ఉలిక్కి పడిపోయాడు మారీచుడు. హడిలిపోయి రెండు చేతులు జోడించి, మహాప్రభో, నీకు సీత గురించి చెప్పిన దుర్మార్గుడు ఎవడు? నీ మీద కక్షగట్టి నిన్ను చంపడం మీద నిన్ను చంపడానికి చెప్పుంటాడు. నీ మీద కుట్ర పన్నాడు ఎవడో నీకు తెలియటం లేదు, నీ కొంప కోల్చబోతున్నాడు, నీ పుచ్చెలు ఎగిరిపోయేలా చేస్తున్నాడు వాడెవడో. అసలు ఈ సీత గురించి నీకెవరు చెప్పారు రా నాయన? నేనంటే ఇందులో ఏమన్నాడు తెలుసా? ఆఖ్యాతకేన సీతాస మిత్రరూపేణ శత్రున, మిత్రుడి రూపంలో ఉన్న ఏ శత్రువు నీకు విషయం చెప్పాడు అంటే, నీకు విషయం చెప్పిన వాడు నీ మిత్రువు కాదు, నీ శత్రువు, నీ పతనం కోరుకుంటున్నాడు వాడు.
ఏమండో మన పడగొట్టాలంటే ఇలాంటివే చెప్పాలంటే, ఒక గవర్నమెంట్ని పడగొట్టాలనుకోండి, వాడి పక్కన ఒక పిచ్చి మినిస్టర్ నోడు పెడతాడు, వాడి పిచ్చి ఒకడు ఒగుడుతాడు అనమాట. అందుకే ఈయన ఏమన్నాడు, నీకు వాడు మిత్రువు కాదు శత్రుడు, బాబు నీకు పుణ్యం ఉంటుంది, వాస్తవంగా నిన్ను చంపడానికి ఎవడో కుట్ర పని చెబుతున్న మాటలు నువ్వు పట్టించుకోకు, నీకు కీడు తలపెట్టిన దుర్మార్గుడు వాడెవడం, సమస్త రాక్షసుల్ని ఈ లంకా నగరాన్ని నాశనం చేయడానికి నీకు వార్త చెప్పాడు. ఇదిగో భయంకరమైన పాతాళ లోకంలో ఉన్న సర్పములన్నీ లంకానగరానికి వచ్చినా నీ లంకానగరానికి ప్రమాదం లేదు, కానీ రాముడి జోలికెడితే లంక మొత్తం నాశనం అయిపోతుంది. నువ్వెంతవరకు శంకరుడి భక్తుడివి, కానీ రాముడు వచ్చేటట్టు కుర్ర కుంకలో చచ్చిపోతావు వాడి చేతిలో లంకతో పాటుగా. నా మాట విను, రాముడు మహాత్ముడు, పవిత్రుడు, వీరుడు, ఆయన చేతులు గొప్పవి, చేతలు గొప్పవి, పరాక్రమం గొప్పది, విశుద్ధ వంశంలో పుట్టినవాడు, సింహం వంటి వాడు, ఒంటరిగా ప్రపంచం మొత్తం దగ్ధం చేయగలడు, ఆయనకి అసలు బాణములు అక్కర్లేదు, ఆయన చేతులే చాలు, ఆయన అసలు చంపడానికి చూపులు చాలు, ఆయన ధర్మమే ఆయన్ని రక్షిస్తుంది. నిద్రపోతున్న సింహం దగ్గరికి వెళ్ళి జూలు పట్టి పేకడం ఎంత ప్రమాదమో, అనవసరంగా సీత జోలికి వెళ్ళి రాముడిని కెలకడం అంత ప్రమాదం. నిద్రపోతున్న సింహం అంటేవాడు ఆయన. బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఇంకొక మాట చెబుతున్నాను, భయంకరమైన పాతాళ బలానికి వెళ్ళడం ఎంత కష్టమో రాముడు అనేవాడు జోలికి వెళ్ళడం అంత కష్టం. ఇక ఏమి ఆలస్యం చేయకుండా వచ్చిన వాడు వచ్చినట్టే నీ రథం ఎక్కి వెళ్ళిపో, బ్యాక్ చేసుకుని వెళ్ళిపో ఇక్కడి నుంచి. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో భవ సాధు గచ్చ త్వం స్వేషు దారేషు రమస్య నిత్యం రామ సభాయో రమతాం వరేషు. లంకాధిపతి ప్రసన్నుడవుక నన్ను అనుగ్రహించు, శాంతించు, వచ్చినవాడు వచ్చినట్టు వెనక్కి వెళ్ళి నీ పెళ్ళాలతో నీ భార్యలతో సుఖించు, ఇలా చెప్పాడు. స్వం దారేషు రమస్స, నీ భార్యలతో సుఖంగా బతుకు. రాముడు తన భార్యతో తాను సుఖంగా ఉంటాడు. ఏ అనగానే బాగా చెప్పావోయ్ అని మారు మాట్లాడకుండా మళ్ళీ రథవెక్కి వెనక్కి వెళ్ళిపోయాడు. అక్కడికి మొదటిసారి కథ సుఖాంతం అయ్యింది. వాడు తీరా హాయిగా లంకా నగరానికి వెళ్ళి సభ తీర్చి సింహాసనం మీద కూర్చుని ఉండగా, మహా అగ్నిజ్వాలలాగా అద్భుతంగా అక్కడ ఉండగా, పరుగు పరుగు పరుగున అన్నయ్యో అన్నయ్యో అని వచ్చేసింది. ఇప్పుడు సమర్పణగా రావలసిన ఆవిడ వచ్చింది. ఆవిడకి ముక్కు చెవులు ఊడిపోయి ఉన్నాయి, అప్పటికి ముక్కు నుంచి రక్తం కారడంలా చారికలు గట్టి ఎండాయి, చెవులు డప్పలు కూడా ఎండాయి కొంచెం. ఇప్పుడు ఆవిడ ఎలా ఉందో తెలుసా? జిగురు చెట్టుకి ఎండిపోయి అట్టగడితే ఎలా ఉందో అలా ఉందిటే. మీరు చెప్పుడు చూసారా, తుమ్మ చెట్లు చూసే ఉంటారు, తుమ్మ చెట్టుని ఇలా కొయ్యండి జిగురు వస్తుంది, కొంతసేపటికి ఆ జిగురు ఏమవుతుంది, గడ్డగట్టేస్తుంది, గడ్డగట్టాక ఇంకా జిగురు రాదు. ఆ గడ్డగట్టిన జిగురుతో కూడిన చెట్టులో ఉంది ఇవిడ, అంటే రక్తం అంతా కూడా గడ్డగట్టి ఎండిపోయింది, ఇక గాయాలు తగ్గిపోయాయి అనమాట. అప్పుడే రాక్షసులకి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, అందువల్ల వాళ్ళకి ముక్కు చెవులు కోసిన వెంటనే వాళ్ళకి ముందే ఎక్కర్ లేకుండా ఎండిపోయింది అనమాట. వాళ్ళు కనుక వస్తే ఈ కరోనా లెక్క ఏంటండి, అసలు శూర్పణఖ కనుక దొరికితే దాన్ని ఆ చైనా మీద గంటేసేవాడి నేను, కరదూషణాదుల్ని పాకిస్తాన్ మీదకి చైనా మీదకి శూర్పణఖని పంపేస్తే వాళ్ళు గొడుగు తెస్తారు, మనం సుఖంగా ఉండొచ్చు, మన పురాణం చెప్పుకోవచ్చు. అది అలా ఎండిపోయిన ముక్కులతో వచ్చి కూర్చుంది. మంచి సువర్ణ సింహాసనం మీద రావణాసురుడు కూర్చుని ఉండగా చూచింది, ఇక్కడ నుంచి వర్ణించేశారండి రావణాసురుడిని, అప్పుడు శూర్పణఖ వచ్చే సమయానికి రావణాసురుడు ఎలా ఉన్నాడు,
పెద్ద బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు, అగ్ని వంటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు, దేవతల్ని గంధర్వుల్ని జయించాడు, ఋషుల్ని పట్టి పీడించాడు, యుద్ధరంగంలో ఎప్పుడూ అపజయము ఎరగనివాడు, దేవతలతో యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడు వజ్రంతో దెబ్బ కొడితే ఆ వజ్రం దెబ్బలు వాడి శరీరం మీద ఇంకా గుర్తులున్నాయట, వజ్రంతో పట్మలు కొట్టాడు ఆ దెబ్బ తగిలింది శరీరానికి, ఇప్పుడు ఆ దెబ్బ మాయమైపోయింది కానీ మచ్చుండిపోయింది, వజ్రం యొక్క దెబ్బ మచ్చుంది. ఇంకో పక్కన ఐరావతంతో యుద్ధానికి అడితే ఐరావతం దంతాలతో పొడిచిందిట, ఆ పొడిచినప్పుడు దంతపు గుర్తులు మచ్చలు మిగిలిపోయాయి, గాయము మానిన మచ్చలు మిగిలిపోయాయి. 20 చేతులతో 10 తలలతో భయంకరాకారుడై ఉన్నాడు. వాడికి పక్కన ముచ్చట కొలిగిన గొడుగులు పట్టుకుని ఉన్నారు, కొంతమంది గొడుగులు పట్టి వాడిని పూజిస్తున్నారు. మహారాజులకి అదొక గౌరవం, అందుకని ఛత్రం పడతారు. చామరములు వీస్తున్నారు సుందరీమణులు, వైడూర్యములతో రత్నములతో ఖచ్చితమైన ఆభరణాలు ధరించాడు. ఇక కిరీటమే ఉంది అదో సూర్యమండలంలాగా. వాడి బాహువులు నునుపు తేలి గుండ్రంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క సర్పంలా ఉన్నది. కొన్ని చేతులు బుసలు కొడుతున్న ఆదిశేషుల్లో ఉన్నాయి, కొన్ని చేతులు ఐరావతం తొండాల్లో ఉన్నాయి. ఇంకా వాడు ఒకప్పుడు విష్ణువుతో యుద్ధం చేశాడు, అప్పుడు విష్ణువు తన చక్రం విసిరాడు వాడి మీదకి, కానీ చక్రం కూడా వాడిని ఏం చేయలేకపోయింది, ఆ చక్రం దెబ్బలు మాత్రం తగిలాయట. విష్ణు చక్ర నిపాతయిశ్చ, అంటే ఆ విష్ణువు చక్రం దెబ్బలు తగిలి గాయమైన చోట అచ్చం చక్రంతో గాయమైనట్టుగా మచ్చలు కనబడుతున్నాయి. విష్ణు రూపంలో విష్ణువు చంపలేదు, రాముడి రూపంలో చంపాల్సి వచ్చింది, వాడికి వరం అటువంటిది కనుక. మరో పక్కన 100 కొలది ఆయుధములతో వాడిని పొడిచారు, ఆ పోట్లన్నీ ఒంటి మీద ఉన్నాయి, అంటే ఒళ్ళంతా దిక్కుమలాడికి ఓ చోట వజ్రాయుధం దెబ్బ, ఓ చోట చక్రం దెబ్బ, ఓ చోట ఏనుగు యొక్క దంతం దెబ్బ, ఇంకో చోట ఇంకో దెబ్బ, ఇలా దెబ్బలు మచ్చలు మచ్చలు తప్ప వాడు ఒళ్ళంతా మచ్చే, అసలు మచ్చలేని వ్యక్తులు ఏంటూ లేడా అన్నట్టుగా ఉన్నాడు వాడు. ఎక్కడ చూసినా మచ్చలే. పర్వతాలని ఎత్తి అవతలకి విసిరేస్తాడు, కొండల్ని పిండి చేయటమే కాదు సముద్రాలన్నీ మరల్చగలడు, అగ్నిని స్తంభింపజేస్తాడు. ఎంతెందుకంటే వాడు వాసుకిని జయించాడు, ఆదిశేషుణ్ణి జయించాడు, తక్షకుణ్ణి పాతాళానికి వెళ్ళి చావగొట్టి అతని భార్యను ఎత్తుపోయాడు. కర్మ ఏంటంటే తక్షకుడి భార్యను ఎత్తుపెట్టాడు. తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జహారయ, పాపం తక్షకుడి భార్యని అపహరించాడు, చాలా కాలం వాడి భార్య వాడి దగ్గరే ఉండేది. ఇన్నున్న ఒక్క గొప్ప లక్షణం ఉంది వాడి దగ్గర, పరదారాభిమర్శనం, పరస్త్రీల వ్యామోహం, అది కూడా పెళ్లి కాని స్త్రీలను పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం ఉండదట, కాపురం చేస్తున్న భార్యలే తూపతట, అది వాడి దరిద్రపు లక్షణం. పరదారాభిమర్శనం, మరి వీడికి ఈ బుద్ధి ఏమిటో తెలియదు, పోనీ ఏదో అందగత్తే ఆ అమ్మాయి యువతీయమని పెళ్లి చేసుకున్నాడంటే ఒక అర్థం, కేవలం పెళ్ళయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు లేకపోతే పెళ్ళయ్యి కొంతకాలం గడిచిన వాళ్ళు అలాంటి వాళ్ళ భార్యలే తూపతట వాడు ఎక్కువగా. అటువంటి దుర్మార్గుడు కైలాస పర్వతాన్ని కదిలించాడు, విజిత్య నరవాహనం నరవాహనుడైన కుబేరుణ్ణి జయించాడు, విమానాన్ని పుష్పకాన్ని ఎత్తుకుపోయాడు, చైత్రరథం ఎత్తుకుపోయాడు, నళిని అని ఒక సరస్సు ఉంటుంది కుబేరుడి దగ్గర, సరస్సు కూడా తెచ్చుకొచ్చి లంకానగరంలో పెట్టాడు, మొబైల్ సరస్సు అనమాట అది, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు వీడు. ఈ విధంగా వాడు ఒకటి కాదు, మన వాళ్ళేమో మొబైల్ ఎత్తుకుపోతే కంప్లైంట్ ఇస్తారు, వాడేమో విమానం కూడా ఎత్తుకుపోయాడు వాడు, ఇంత దుర్మార్గుడు వాడు. ఇంకా వాడి గురించి తెగ రాశారు ఆ విశేషణాలు, ఇంకా వాడి జాతకం ఎలా గడిచింది ఇవన్నీ యథాప్రకారంగా రేపు 5వ రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.